నాకు ఈ నారద పాత్ర అంటే ఎందుకు ఇష్టం అంటే, నారదుడికి బ్రహ్మచర్య దీక్ష సుఖం, ఆ తర్వాత వీణ వాయించుకుంటూ టింగ్ టింగర్ ఎక్కడ పెడితే అక్కడ మేఘాల్లో కూడా మీటింగ్ పెట్టుకోవడానికి వెళ్ళిపోగలుగుతాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ నాకు మీటింగ్కి రావాలంటే కారు ఎక్కి రావాలి, మళ్ళీ కారు 4-5 గంటల ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడ ఆగుతూ ఉంటే నీరసం వస్తూ ఉంటుంది. అదే నారదునికి ఆ ఇబ్బంది లేదు, ఆయన కాఫీలు అక్కర్లేదు, కారులు అక్కర్లేదు, సుఖంగా ఎక్కడ కావాలంటే టిక్కుని ఇక్కడ మాయమైతే వైకుంఠానికి వెళ్ళగలుగుతాడు. హాయిగా నారాయణ స్మరణ చేస్తాడు. ఎంత యోగం అండి, నారాయణ 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 అనుకుంటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వైకుంఠానికి వెళ్ళగలిగే అదృష్టం పెట్టే నారద జన్మ కంటే గొప్ప జన్మ ఎక్కడుంది? అందుకే నేను నారదుని అవ్వాలని తపస్సు చేస్తున్నాను. మా మాస్టర్ ఏమన్నారు, ఏముందండి నారదునికి పక్కన హీరోయిన్ ఉండదు, మీరు ఆ జన్మ కోరుకున్నారు ఏమంటున్నారు. ఆయనకి నేను తప్పక మీ ఆవిడే మళ్ళీ వచ్చేదేమో కూడా మీకు వారి అవుగాక అని దీవించాలి. ఎందుకు చెప్తానంటే వారి వారి యొక్క కోరికలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. కొంతమంది కోరికలు ఎలా ఉంటాయంటే, ఓసారి సప్తాహానికి వచ్చి ఒక ఆయన, ఎప్పటికీ నా ఇల్లు ఆ ఇల్లే కావాలండి. ఆయన నెల్లూరులో ఉండేవాడు. ఆయన నెల్లూరులో ఆయనకు మంచి బిల్డింగ్ ఉందిట, ఆ బిల్డింగ్లో మళ్ళీ పుట్టాలండి, ఆ ఇల్లుని డెవలప్ చేయాలండి అన్నాడు. నాకు నేనేమన్నాను తొందరపడి, సరే తథాస్తు అన్నాను. తథాస్తు అన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఇది చెప్పాలి మీకు, అందుకు చెబుతున్నాను. ఆయనకి యాక్చువల్గా జాతకం లేదు, కానీ ఆ ఇంట్లోనే పుట్టాలి, ఆ ఇల్లుని కాపలా కాయాలని కోరాడు ఆయన. నేను తథాస్తు అన్నాను. అప్పటికి ఆ కోరినప్పటికీ నేను చెప్పింది ఎప్పుడు, 86లో నేను చిన్నవాడిని, అప్పుడు పురాణాలు అప్పుడే మొదలుపెట్టి వ్యాప్తి చేస్తున్న రోజులు, కొత్తల్లో ఇంకా ఎక్కువ వాక్శుద్ధి ఉంటుందిలేండి. అందువల్ల తథాస్తు అనగానే చచ్చిపోయాడు. ఆ ఇంట్లో కుక్కయి పుట్టాడు. ఆయనకి యోగం లేదు, ఆ ఇల్లే కావాలి, ఆ ఇల్లు కాపలా కాయాలన్నాడు. ఇంటి ముందు నల్ల కుక్కయి పుట్టి 4 ఏళ్ళు కాపలా కాసి ఓ రోజున పాపం బండి కింద పడి చచ్చిపోయాడు. ఎంతకాలైనా మళ్ళీ ఈ ఇల్లేనా, పునర్జన్మ లేని దివ్యలోకం కావాలని కోరుకుంటారా? హాయిగా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, సుఖంగా అక్కడికి వెళ్ళాలని కోరుకోండి. అక్కడ ఇంకా చాలా బాగుంటుంది, అక్కడ ఇంకా మంచి న్యాచురల్ ఏసీ అది. ఈ దిక్మాలు ఏసీలంటే అక్కడ కూర్చుని వాళ్ళకి తగిలితే నాకు తగలవు, కానీ అక్కడ అలాగదే. ఎప్పుడు హాయిగా సుఖంగా పరమాత్మ ముఖం చూసుకుంటూ నారాయణ నారాయణ వాసుదేవ అంటూ ఆయన దర్శనం చేసుకుంటే ఆ ఆనందం అది పరబ్రహ్మానందం. ఆ ఆనందం ముందు ఈ లౌకిక సుఖాలు, ఈ లౌకిక సుఖాలు బలాదూరండి, ఇవేం ఉపయోగం లేదు వీటి వల్ల. లౌకిక సుఖములు తాత్కాలికం, ఎంత రుచిగా ఉన్న ఇడ్లీ అయినా 2 తింటే బాగుంటుంది, 3 తింటే అనారోగ్యం. ఎంత చక్కని జీడిపప్పు పాయసం అయినా ఏదో ఒక కప్పు తింటే బాగుంటుంది, 2 కప్పులు తింటూ ఆ తర్వాత ఉప్పు పోయి గొప్పో ముప్పో అంటాడు. అందువల్ల ఈ భూలోక సౌఖ్యములన్నీ కూడా భౌతిక సుఖములు. ఎందుకు చెబుతున్నాను ఇది, నారదుడి పూర్వజన్మలో కూడా ఈ ఋషులు ఉన్నారు. వీళ్ళంతా దాసీపుత్రుడిగా ఉన్న నారదుడు ఉన్న ఊరికి వచ్చారు. వెంటనే ఊళ్ళో ఉన్న పెద్దలంతా కలిసి వారికి నమస్కరించి, ఇంతమంది మహానుభావులైన ఋషులు ఒక్కసారిగా మా ఊరికి వచ్చారు, ఇది మా పూర్వజన్మ సుకృతం, మా ఊళ్ళోనే చాతుర్మాస్య దీక్ష గడపండి అనగా వాళ్ళు చాలా సంతోషించి, ఈ చాతుర్మాస్యం ఎక్కడ గడుపుదామో అనుకున్నాం, మేము మీ ఊళ్ళోనే ఉంటాం, కానీ మాలాంటి ఋషులకు కొన్ని నియమాలు ఉంటాయి, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇళ్లల్లో ఉండలేము మేము, మీరు ఏదైనా ఒక మంచి తోట ఇస్తే ఆ తోటలో మకాం పెడతాం, అక్కడ మాకు చిన్న గుడిసె వేసి పెట్టండి, అందులో ఉండి మేము యజ్ఞము చేసి మీకు పురాణములు వినిపిస్తాం అనగా వాడు సంతోషించి, ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆ ఊరికి ఒక గ్రామాధికారి ప్రెసిడెంట్ లాంటి వాడు, ఆయనకు ఒక పెద్ద తోట ఉన్నది, అందులో 5-6 వేల మంది హాయిగా కూర్చోవడానికి పనికొచ్చే తోట, అక్కడ ఈ 108 మంది ఋషులకు మకాం ఇచ్చారు. తాత్కాలికంగా అప్పటికప్పుడు పందిరి వేసి పెట్టారు వాళ్ళకి, పందిరి అంతా ఒక పోట్లో వేసి ఇచ్చారు వాళ్ళకి. ఆ పందిట్లో ఈ ఋషులు మకాం పెట్టి యాగశాల నిర్మాణం చేశారు. రోజు చాతుర్మాస్యం ప్రారంభం కాగానే నారాయణ యజ్ఞం చేసేవారు. యజ్ఞం అయిపోయాక మధ్యాహ్నం పూట ఊళ్ళో ప్రజలందరినీ పిలిపించేవారు. మొత్తం ఊళ్ళో అందరూ వచ్చేవారట. ఏక దీక్షతోటి 4 నెలల పాటు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఆ ఋషులు భాగవత కథలు చెప్పారు, భగవంతుడైన శ్రీమన్నారాయణుని యొక్క గుణగణములు చెప్పారు, కథలు చెప్పారు. మధ్య మధ్యలో హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద పాప విరామ గోవింద పావన నామ గోవింద అని గోవింద స్మరణ చేయించేవారు. ఈ 4 నెలల్లో ఊళ్ళో వాళ్ళకి పండగ అయిపోయింది అండి, మామూలు పండుగ కాదు, గొప్ప పండుగ. ఎందుకని, ఋషులంతా మహాత్ములు, వాళ్ళు పాడితే మధురంగా ఉండేది, వాళ్ళు కథ చెబితే తేలిగ్గా అర్థమయ్యేది, వాళ్ళు పెట్టే ప్రసాదం మధురంగా ఉండేది. అందువల్ల అందరూ కూడా మధ్యాహ్నం పూట వాళ్ళ దగ్గర చేరి పురాణములు విన్నారు. వాళ్ళు హరినామస్మరణ చేయిస్తే చేశారు, నృత్యం చేశారు, యజ్ఞములు చూశారు, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. వాళ్ళు పెట్టిన ప్రసాదాలు తిన్నారు, తీర్థములు స్వీకరించారు. 4 నెలల కాలం నిమిషాల్లో గడిచిపోయింది. ఈ 4 నెలల కాలంలో వాళ్ళు యజ్ఞం ప్రారంభించేటప్పుడు ఒక్క కోరిక మాత్రం ఊళ్ళో వాళ్ళని కోరారు. ఏమని, నాయనలారా మీరంతా పెద్దవాళ్ళు, మేము తోటలో ఉంటాం, మా వంటలు చేస్తున్నప్పుడు మీరంతా వస్తే మాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అందువల్ల మేము మడి వంట చేసుకోవాలి, ఇలాంటప్పుడు మాకు సాయం చేసి పెట్టడానికి ఒక కుర్రాడిని పంపండి, కులంతో సంబంధం లేదు మాకు, ఆ కుర్రాడు నియమవంతుడై బుద్ధిమంతుడై మేము చెప్పిన పనులు చేసేవాడై ఉండాలి. వాడికి చిన్ని చిన్ని పనులు చెబుతాం, నాయన ఆ దండం తీసుకురా, ఈ కమండలం తీసుకురా, ఈ పుస్తకం తీసుకురా అంటే తీసుకొచ్చేవాడు అయి ఉండాలి. పని చెబితే పారిపోయి ఎక్కడో నిద్రపోయేవాడు అయి ఉండకూడదు. కొంచెం మంచివాడిని అప్పగించండి అంటే ఊళ్ళో వాళ్ళు అన్నారు, మా ఊళ్ళో ఒక దాసి ఆవిడ ఉందండి, ఆవిడకు ఒక్కడే కొడుకండి, వాడు చాలా బుద్ధిమంతుడు, కాస్త నిగనిగలు ఆడిపోతాడు నల్లగా అనుకోండి, వాడు చాలా బుద్ధిమంతుడు ఏం చెప్పినా చేస్తాడనగానే వాళ్ళు ఆ కుర్రాన్ని పట్టుకురండి అన్నారు. అప్పుడు నారదుని పట్టుకొచ్చారు. అప్పట్లో వాడి పేరు కూడా లేదు, అందరూ దాసీపుత్ర అనే పిలిచేవారు. పాపం అటువంటి కుర్రవాడిని ఈ ఋషులకు అప్పగించారు. ఆ ఋషులు కూడా ఎంతో ప్రేమగా, నాయన అమ్మ అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది, నువ్వు మా దగ్గర ఉంటావంటే ఉంటానండి అన్నట్టు ఆ కుర్రాడు. 8 ఏళ్ల బాలుడు, బుద్ధిమంతుడైన ఆ బాలుడు అలా అన్నాడు. వాళ్ళు ఆనందంగా కుర్రాన్ని దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాడి కూడా స్నానం చేయించేవారు. నేను ఎందుకు చెప్తున్నానంటే పూర్వకాలంలో ఈ కులాలు మతాలు భేదాలు లేవు. ఋషులు ఒక దాసీపుత్రుణ్ణి ప్రేమగా పక్కన పెట్టుకున్నారు, వాడి చేత యజ్ఞానికి కావలసిన పనులు చేయించుకున్నారు. ఆఖరణ నైవేద్యం పెట్టేటప్పుడు ఏకాంతంగా అడ్డం పెట్టాలి, అది మాత్రం నియమం తెలుసుగా మీకు. అందుకే ఆలయంలో కట్టెను వేసి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం అయ్యాక వాళ్ళు కొంచెం తిని ఆ కుర్రాడికి పెట్టేవారు. మంగళం అని వాళ్ళు పెట్టిన ఆ ప్రసాదం తినేవాడు. ఎండైనా వానైనా చలైనా ఏం పట్టించుకోకుండా వాళ్ళ దగ్గరే ఉండేవాడు, నిత్యం సంసిద్ధంగా ఉండేవాడు వాళ్ళ దగ్గర. రాత్రికి పడుకుని పొద్దున్న వస్తానండి అనేవాడు కదట. ఆ 4 నెలలు వాళ్ళతోటే తిరిగాడు. వాడు పడుకుంటే పడుకున్నాడు, వాడు కూర్చుంటే కూర్చున్నాడు, నిలబడితే నిలబడ్డాడు, ఏం చెప్పినా విసుక్కోకుండా చేశాడు. వాడు కూడా బుల్లి పిల్లాడు కదా, 8 ఏళ్ల పిల్లాడని పెద్ద పనులు చెప్పకుండా ఏదో పూలదండ తీసుకురా, తువ్వాలు తీసుకురా, దండము కమండలము తీసుకురా అని చిన్న చిన్న పనులే చెప్పేవారు. ఇంకా మధ్యాహ్నం పూట వాళ్ళు పురాణం చెబుతూ ఉంటే వారల్ విష్ణు చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబుసుధారస ప్రతిమమై అశ్రాంతముల్ వీనుల తోరంబై. వాళ్ళు పురాణం చెబుతూ ఉంటే హృదయం కరిగిపోయేదట. భగవంతుని లీలలు చెబుతున్నప్పుడు అనుభవిస్తూ చెప్పేవారు, ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ చెప్పేవారు, మధ్య మధ్యలో గోవింద నామస్మరణం చేయించేవారు. అలా భగవంతుడైన వాసుదేవుని అనంత గుణ గణములు వర్ణించి వాళ్ళు చెబుతూ ఉంటే ఆయన ఆనందంతో వినేవాడు. విన్నప్పుడల్లా పులకించిపోయి నేను కూడా భక్తుల్లాగా పరమాత్మ దగ్గరికి ఎప్పుడు వెడతానో, ఎప్పుడు ఆయనకి సేవ చేస్తానో, ఎప్పుడు నారాయణ స్మరణ చేస్తానో, నేనెప్పుడు పాటలు పాడతానో అని ఆనందంతో ఎగిరి గంతులేస్తూ ఉండేవాడు. కన్నీళ్లు కరుస్తూ పులకించిపోతూ వాళ్లతో పాటు చేరేవాడు ఆయన. అసలు భగవత్ కథలు వింటున్నప్పుడు వాడు కరిగిపోతున్నాడంటే, వాడు కూడా కథలో లీనమైపోతున్నాడంటే వాడు ఎంత యోగజాతకుడు అండి, వాడు ఉత్తమ శ్రోత. వాళ్ళు కూడా కనిపెట్టారు, ఈ కుర్రాడు ఆనంద బాష్పాలతో వింటున్నాడు, వీడికి మహాయోగం పడుతోంది, యోగజాతకుడు అవుతాడు అనుకున్నారు. ఇలా 4 నెలలు ఆనందంతో భాగవత కథ విన్నట్ట ఆ బాలుడు. 4 నెలలు అయిపోయింది, ఋషులు దీక్ష ముగిసింది. దీక్ష ముగిశాక వాళ్ళు అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి ఇక మేము తీర్థయాత్రలు గడిపోతాం. 4 నెలలు చాతుర్మాస్య దీక్ష కాబట్టి ఉన్నాం, కానీ దీక్ష దాటితే 5 నిమిషములు ఉండకూడదు, అది మా నియమం అని బయలుదేరారట. ఎప్పుడైనా అంతే, ఇప్పుడు భాగవత సప్తాహం ఉంది, ఆఖరి రోజు సూర్యాస్తమయ సమయానికి అయిపోతుంది, అయిపోయాక ఇంకా 5 నిమిషాలు ఉండకూడదు, అది నియమం. అది గురువుగారి ఒక్క రాత్రికి ఉండి పొద్దున వెళ్ళకూడదా అంటే ఇక నియమ భంగం చేయరు. గురువులకి భోగాలు ఆసక్తులు ఇవేమీ ఉండవు, అదొక నియమం, అందుకని వాళ్ళు మేము వెళ్ళిపోతాం అన్నారు. పాపం ఊళ్ళో వాళ్ళంతా ఊరు చివరిదాకా వచ్చి పెద్ద పెట్టున జయ జయధ్వానాలు చేస్తూ మునులకు జయం మునులకు జయం అంటూ జయ జయధ్వానాలతో ఊరు చివరిదాకా వెళ్ళి సాగనంపారు. పూర్వం పెద్దలు వచ్చినప్పుడు కొంచెం బయటిదాకా సాగనంపడం, ఒక నియమంగా పెట్టుకునేవారు. కొంతమంది అయితే ఇళ్లలోంచి హాయ్ మిస్టర్ పద్మాకరే వెళ్ళరే అని ఆ గుమ్మం నుంచే సాగనంపుతారు, అది వాళ్ళ అదృష్టం. కానీ వీళ్ళు గుమ్మం బయట దాకా వచ్చి వాళ్ళందరినీ బళ్ళు ఎడ్ల బళ్ళు ఎక్కించబోతుంటే మేము నడిచి పెడతామని వీడు కోల్చెప్పి వెళ్ళిపోయారట వాడు. ఊళ్ళో వాళ్ళు కొంత దూరం వచ్చారు, అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్లతో పాటు ఎప్పటికీ వెనక్కి వెళ్లకుండా నడిచి వెళ్ళిపోతున్న కుర్రాడు ఒకడు కనబడ్డాడు వాళ్ళకి. వాడి నారదుడు. వీళ్ళు తెల్లబోయి అందరూ వెళ్ళిపోతే నువ్వొక్కడివి మా వెంట పడ్డావేమిట్రా నాయన అంటే, ఈ నాలుగు నెలలు నా జీవితం నందనవనం అని అయ్యింది. నేను వైకుంఠాన్ని నిత్యం చూశాను, మీ ప్రసాదం తిన్నాను, మీ కథలు విన్నాను, మీతో కలిసి గోవింద స్మరణ చేశాను. ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతారా? దిక్కులేని వాడిని చేస్తారా? నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నేనేమి ఆహారం అడగను. మీరు దుంప తింటే నేను దుంప తింటాను, మీరు కొంప లేకపోయినా నేను కొంప లేకుండా ఉంటాను. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు. నాన్న ఎలాగో చిన్నప్పుడే పోయాడు, ఉన్న అమ్మ ఎలాగో ఆవిడ పాటలు ఆవిడ పడుతుంది, నేను వచ్చేస్తాను, నన్ను పట్టుకుపండి. మీరు పెద్ద సన్యాసులు అయితే నేను బుల్లి సన్యాసిగా వస్తానన్నట్ట. వాళ్ళు తెల్లబోయి, నాయన నువ్వు మాతో రావడానికి వీల్లేదు, నీకు అమ్మ ఉన్నది, తల్లికి సేవ చేయటం మహాతపస్సు అని శాస్త్రములు చెబుతున్నాయి. తల్లికి తండ్రికి బ్రతికుండగా సేవ చేసి వారి మెప్పు పొందాలి. ప్రత్యక్ష దైవాలు పార్వతీ పరమేశ్వరులతో సమానులు తల్లిదండ్రులంటే. ఎప్పుడైనా సన్యాసం తీసుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క అనుజ్ఞ ఉండాలి. అందువల్లనే మీ అమ్మకి ఇప్పటికే భర్త లేడు, ఉన్నది నువ్వు, నీ మీద ఎంతో ఆశ పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు వదిలిస్తే ఆవిడ ఏమైపోతుంది? కాబట్టి ఇప్పట్లో నీకు సన్యాసం ఇవ్వం, మీ అమ్మని కొంతకాలం పాటు సేవించు, ఆవిడ కోరికలు తీర్చు, ఆవిడకి అంత్యక్రియలు చేసిన తర్వాతే నీకు సన్యాసం. అప్పటిదాకా నువ్వు మాతో రాకూడదు, వెళ్ళి రానగానే మీ మాట నేను కాదన్ను, కానీ మీరు లేకుండా ఉండలేనే అన్నట్ట. మీరు లేకుండా ఉండలేను, మీరు చెప్పిన మాట కాదనలేను, కాబట్టి నాకు తరించేందుకు ఒక్క మార్గం చెప్పండి అనగా, అప్పుడు వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రం నీకు ఉపదేశిస్తాం. ఈ మంత్రం తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, కదులుతున్నా, మెదులుతున్నా సర్వకాల సర్వావస్థల్లో చేసుకో, నువ్వు తరిస్తావు. శీఘ్రకాలంలో ఆ వాసుదేవుడు తనంత తాను నీకు దర్శనమిస్తాడు. నువ్వు లోకానికే గురువు అయ్యే యోగం పొందబోతున్నావు. తల్లిని మాత్రం సేవించు, నీకు ఆ భవబంధం ఎక్కువ కాలం ఉండదులే, వెళ్ళిరా అన్నారట వాడు. ఆయన ఆనందపడిపోయి వాళ్ళకి నమస్కరించి గురువుల్ని వదల్లేక వదల్లేక ఊళ్ళోకి వచ్చి ఇంకా ఆ రోజు నుంచి తింటున్నా తిరుగుతున్నా అరే పడుకున్నా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేవట. ఇది గొప్ప భక్తి. ఇలాంటి భక్తి ప్రహ్లాదుడు చూపించాడు, నారదుడు చూపించాడు పూర్వజన్మలో. వాళ్ళు ఏం చేసినా సర్వకాల సర్వావస్థల్లో హరిస్మరణే చేస్తారు జ్ఞానులు. అలా కొంతకాలం చేశాడు. పాప వీళ్ళ అమ్మకి ఏం తెలియదుగా, అందుకని ఆవిడ మాత్రం 9వ ఏడొచ్చింది, 10వ ఏడొచ్చింది, 11వ వచ్చింది, ఇంకెంత 5 ఏళ్ళలో 16 ఏళ్ళు వస్తాయి, స్వీట్ 16 రాగానే మా అబ్బాయికి మంచి సంబంధం చూస్తాను. ఆ సంబంధం చూసి పెళ్లి చేసిన వెంటనే కోడలు వస్తుంది, కొడుకు కోడలు కళకళ్ళు ఆడుతూ తిరుగుతూ ఉంటే ఇంకో 4 ఏళ్లలో పాచీ పని చేస్తాను. వాళ్ళు ఏ పేచీ లేకుండా మళ్ళీ ఆహారాలు ఇస్తారు, అక్కడ నుంచి ఇడ్లీలు అట్లు అన్నీ తెచ్చి వీళ్ళిద్దరికీ పెడతా, వీళ్ళు తింటారు. అప్పుడు మా ఇంట్లోకి మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు, ఈహ చూసుకో, ఆ బామ్మ అని ఒకడు, నాయనమ్మో అని ఒకడు నా నెత్తి చుట్టూ పట్టు పీకుతూ ఉంటే ఆహా ఆ ఆనందం అనుభవిస్తాను. అసలు పిల్లలు నెత్తి మీదకి ఎక్కి మనవలు చక్కగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి గంగానది నెత్తి మీద పడినట్టుండదా? మల విసర్జన చేస్తే బంగారం పడినట్టుండదా? పాప తల్లిదండ్రులకు అలా అనిపిస్తుందండి, పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి పెళ్ళి పెట్టాలి, ఇదే గొడవ. అలా అనుకుంది ఆవిడ. నారదునికి 11 ఏళ్ళు వచ్చాయి ఇంత చేసి, అప్పుడే పెళ్లి గురించి వాడి గురించి ఆలోచించిందిట. కొడుకు గురించి ఆలోచించింది కానీ భవిష్యత్తు ఆవిడకి తెలియదుగా. ఒకరోజున అమావాస్య వచ్చింది, అది కటిక చీకటి. తెల్లవారుజామున యజమాని గారింట్లో ఆవు పాలు పెతకడానికి 4 గంటలకి గోశాలకు వెళ్ళింది. ఆవుల పాలు పెతకడానికి ముందు కాస్త గడ్డి వెయ్యాలి కదా, అందుకని పెద్ద ఎండు గడ్డి మేటు ఉంటే ఆ గడ్డి మేటు దగ్గరికి వెళ్ళి గడ్డి తీస్తున్నది ఆవిడ. ఆ గడ్డి తీస్తున్నప్పుడు అడుగున నల్లని భయంకరమైన పొడవైన త్రాచుపావు ఒకటి ఉంది అక్కడ. ఈవిడ చూసుకోలేదు, అది మామూలు త్రాచు కాదు, కోడి నాగు, భయంకరమైన నాగు. ఆ త్రాచుపావు తోక తొక్కింది చీకట్లో చూసుకోకుండా. ఆవిడ తొక్కడంతో బుస్సుని పైకి లేచిపోయింది ఆ పాము, అంతెత్తు నిలువెత్తు లేచింది, నుదుటి మీద కాటు వేసింది, నీలాయత భోగ ఫణ వ్యాళానల విషమహోగ్రవగ్నిజ్వాలామాలా వినిపాతితయై వ్రాలెన్ననుగన్న తల్లి వసుమతి మేదన్. నల్లని విశాలమైన పడగ కలిగిన ఎంత పెద్ద పాము, మృత్యు ఆ పాము రూపంలో వచ్చిందా అన్నట్టుగా ఉన్న పాము తోక తొక్కడంతో రివ్వున పైకి లేచి దాని నుదుటి మీద కాటు వేయడంతో ఆ నల్లని పాము విషం వల్ల ఆవిడ తక్షణం కుమారాన్ని ఒక్క కరుపరిచి కింద పడి ధామనే శబ్దంతో కుప్పకూలి చచ్చిపోయింది. శరీరం నల్లగా మాడిపోయింది. మళ్ళీ రెండో మాటలేదు, ఒక్క దెబ్బే కుమారాంది, రెండో మాట మాట్లాడకుండా కిక్కును మనకుండా చచ్చిపోయిందిట. అంత భయంకరమైన అగ్నిది, ఆ విషాగ్ని జ్వాలలతో మాడి మసైపోయి కింద పడి చచ్చిపోయింది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళ శబ్దానికి పరుగు పరుగులు వచ్చారు. అప్పటికే ఇంకా విషానికి విరుగుడు కూడా వేయవలసిన అవసరం లేకుండా చచ్చి కింద పడిపోయిందిగా, బిర్రబిగుసుకుపోయి పడిపోయిందిగా. దాంతో కంగారు పడి అందరూ పిల్లాడిని తీసుకురండి, పిల్లవాడిని తీసుకురండి అన్నారు. నారదుడు ఇంట్లో ఉన్నాడు, ఆయన పట్టుకొచ్చారు. ఆయన బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచిపోయి వాసుదేవ అని జపం చేసుకుంటున్నాడు. ఒరే నాయన, నువ్వు ఎంత దురదృష్టవంతుడు రాని, చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయాడు, 11 ఏళ్ల వయస్సుకి మీ అమ్మ పోయిందిరా, పావు కాటేసింది మీ అమ్మని. పాపం పొద్దున్నే యజమాని గారింట్లో ఆవు పాలు పెతకడానికి వెళ్ళి గడ్డి తీయబోతుంటే గడ్డి కింద ఉన్న నల్లతాచు పాము మృత్యుదేవత ఈ కాటేసింది, అమ్మ చచ్చిపోయిందిరా, నువ్వు ఎలా బతుకుతావురా అంటే, అసలు చచ్చిపోయిన వాడి గురించి ఏడవడం మానేసి నువ్వెలా బతుకుతావురా అన్నవి ఏంటంటే చెప్పండి. ఎవరన్నా చచ్చిపోతే నాయన బెంగెట్టుకోకరా, మేమున్నాంరా, సుఖంగా బతుకనాలి. కొంతమంది అలా కదనమాట, మొగుడు చచ్చిపోయి ఒక ఆవిడ ఏడుస్తుంటే ఇంక రేపటి నువ్వు ఎలా బతుకుతావే, నువ్వు చచ్చిపోతావేవు, నువ్వు బతకవేవు అంటారేటండి. ఎప్పుడన్నా ధైర్యం చెప్పాలి. సృష్టిలో మృత్యు అనేది ఒక కర్మయోగం, అది వస్తుంది పోతుంది. దానికి మనం అమ్మ బాధపడకు, రుణానుబంధం తీరింది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పడం అనేసి ఇంక నువ్వు బతకవు, ఏ నువ్వు బతకవు అంటే ముందే చచ్చిపోతావు వాడు. ఒక ఆవిడ చాలా తెలివైన ఆవిడండి, భర్త చచ్చిపోగానే జనం వచ్చి నువ్వు ఎలా బతుకుతావంటే నేను దర్జాగా బతుకుతాను, ఇదివరకు డజన్ ఇడ్లీ ఇద్దరం కలిస్తున్నాం, ఇప్పుడు డజన్ ఇడ్లీ నేనే చట్నీలో ముంచుకు తింటాను, మ్యాట్ని తోసుకుంటానండి ఆవిడ. ఆవిడ కొంచెం మహాత్పురాలు, పరమపతి వ్రతలు కొందరు ఉంటారు కదా, ఆ స్థాయికి చెందిన ఆవిడ ఆవిడ. కాబట్టి ఎందుకు చెబుతున్నారంటే అజ్ఞానం వల్ల ఎప్పుడూ కూడా పిల్లల్ని భయపెట్టకూడదు. పాపం ఆ రోజులు వేరు, అందుకని వాళ్ళు ఆయన ఎలారా బాబు అని తీసుకొస్తే ఆయన నిర్వికారంగా ఉన్నట్ట జ్ఞాని. ఈ సృష్టిలో ప్రాణులు పుడతారు, పెరుగుతారు, శరీరం విడిచిపెడతారు, ఇది సృష్టి రహస్యం. కాబట్టి ఈ జన్మ జర మరణములు, జనన మరణ చక్రాలు పరమాత్మ యొక్క నిర్ణయాలని తెలుసు గనక ఏం దుఃఖించలేదు. భగవంతుడు చిన్నప్పుడే ఒక బంధం పట్టుకుపోయాడు. ఇంకా వైరాగ్యంతో తపస్సు చేసుకుందాం అనుకుంటున్న సమయంలో నా సన్యాసమునకు అడ్డంగా ఉందని మా అమ్మను కూడా పట్టుకుపోయాడు అనుకుని పరమాత్మ ఈ జీవాత్మని దివ్యలోకాలకి పట్టుకెళ్ళు, శాంతి ప్రసాదించు అని భగవంతుడికి నమస్కరించాడు. ఎంత జ్ఞాని అండి, మళ్ళీ మూర్ఖుడు కదా ఆయన, జ్ఞానముతో కూడినవాడు. అందుకే అమ్మకు సద్గతులు కలగాలి అనుకున్నాడు. శవదహనం చేశాడు, చేయవలసిన దాన కార్యక్రమాలన్నీ చేశాడు, ఇక నాకున్న భవబంధములన్నీ తొలగిపోయాయి అనుకున్నాడు. గోవిందనామస్మరణ చేసుకున్నాడు, ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఎవరికి చెప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో ఊరు వదిలి వెళ్ళిపోయాట. ఎంత గొప్ప వ్యక్తి చూసారా, నిర్వికారంగా వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన వాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదుగా, నాకు ఆ భగవంతుడి దర్శనం ఎక్కడవుతుంది, ఎక్కడ గురువులు దొరుకుతారు అనుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఈ కురుక్షేత్రానికి తిరిగాడు, ఉత్తర భారతం అంతా తిరిగాడు, పుష్కరారణ్యం కేకారణ్యం అన్నీ తిరిగాడు, అది ఇది అనే తేడా లేకుండా కనిపించిన ప్రాంతాలలో తిరిగాడు. ఒక్కొక్కప్పుడు అడవుల్లో తిరిగాడు, ఒక్కొక్కప్పుడు గ్రామాల్లో తిరిగాడు, ఒక్కొక్కప్పుడు కొండలెక్కాడు, ఒక్కొక్కప్పుడు నదీ తీరాలకు వెళ్ళాడు, ఒక్కొక్కప్పుడు పొదల్లోకి వెళ్ళాడు, ఒక్కొక్కప్పుడు కుంజములకు వెళ్ళాడు. ఈ విధంగా ఆయన భేకరతర కుంజాలలో ఖడ్గ శరక్షు శార్దూల సంకలిత దుర్గపథాల్లో తిరిగాడు. ఇలా తిరిగి 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 తిండి తెప్పలేకుండా తిరగడం వల్ల, ఎక్కడ తింటున్నాడో ఎక్కడ మంచినీడు తాగుతున్నాడో నిద్ర ఎక్కడ పోతున్నాడో తెలియకుండా తిరగడం వల్ల శరీరం తూలిపోయింది, కళ్ళు బయర్లు గమ్మాయి. ఒకనాడు ఒక ప్రాంతంలో కళ్ళు తిరిగి మంచినీళ్ళు లేక పడిపోతున్న సమయంలో ఒక మంచి చెరువు ఒకటి కనపడింది, చల్లని నిర్మలమైన నీటితో కూడిన చెరువు కనపడింది. ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి మనసారా స్నానం చేసి కడుపు నిండా నీళ్లు తాగాడు. తాగి ఒడ్డు మీదకి వచ్చాడు. ఆ ఒడ్డు మీద అన్ని వెదురు పొదలే, ఆ వెదురు పొదల దగ్గర కూర్చున్నాడు. కూర్చుని, పరమాత్మ అన్ని బంధాలు దూరం చేసావు కానీ నీతో సంబంధం ప్రసాదించవా, ఎంత తిరుగుతున్నానో ఎన్ని వెదుగుతున్నానో నిరంతరం నీ నామస్మరణమే చేస్తూ తిరుగుతున్నాను ఈ ప్రాంతాల్లో, ఎక్కడా నీ దర్శనం అవ్వడం లేదు. ఈ జన్మలో నీ దర్శనం నాకు ప్రసాదించవా అంటూ ఏడుస్తూ కళ్ళు గట్టిగా మూసుకుని ధ్యానం చేశాడు. ఒక 5 నిమిషముల కాలం కళ్ళు మూసుకుని అత్యంత భక్తితో ఏకాగ్ర దీక్షతో సమాహిత చిత్తుడై జపం చేస్తున్న ఆయనకి హృదయంలో ఒక కాంతి గోచరించింది. ఆ కాంతిలో సూక్ష్మ రూపంతో భగవంతుడు కనబడ్డాడు. ముందు బొటన వేలంత కనబడిన భగవంతుడు వాసుదేవుడు క్రమంగా మొత్తం భువనములంతా వ్యాపించి కనబడ్డాట. మనస్సులోనే మొత్తం ఇదంతా దృశ్యం చూడగలుగుతున్నాడు ఆయన. కళ్ళు మూసుకుని ఉన్న ఆయనకి క్రమక్రమంగా లోకాలంతా వ్యాపించిన పరమాత్మ యొక్క విశ్వరూపం దర్శనమిచ్చింది. ఒకసారి ఆలోచించండి, ఇలా బొటన వేలంత కనబడ్డట్టు ముందు నారాయణుడు క్రమక్రమంగా లోకాలంతా నిండిపోయి విశ్వరూపంతో దర్శనమిచ్చాడు. ఆ రూపం ఎలా ఉన్నది? చారు లక్షణ లక్షిత నకపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యా విద్యాది మాయ శక్తి సేవితుండును నయ్యొప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అక్కలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి కనులు తెరచే అన్నారు పోతన గారు. ఒక పేజీ పేజీ రాశాడు ఆయన ఒక గద్యం.